సాధ్యమైనంత వరకు ఇంట్లో ఎప్పటికప్పుడు మందులు సంసిద్ధంగా చేసుకుని హఠాత్తుగా మందులు కొనుక్కునే దుస్థితి నుంచి మన ప్రజల్ని రక్షించాలి. మందులు నిలవబెట్టాలి. ఎప్పుడో రోగం వచ్చాక అప్పుడు మందులు తయారు చేయకూడదు. ఎప్పుడో కరువు వచ్చాక నుయ్యి తవ్వకూడదు. కాబట్టి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థములలో ఈగలు దోమలు మొదలైనవి పడకుండా చూసుకోవాలి. పర్యూషితం కాకుండా చూడాలి. ఆహారంలో పొరపాటున ఈగలు చేమలు దోమలు పడితే అటువంటి ఆహారం తినడం వల్ల అనారోగ్యం వస్తుంది. దానికి విరుగుడు పైన నెయ్యి రాయడం. నెయ్యి కొంతవరకు ఆ రోగాన్ని తొలగిస్తుంది. కానీ అలాంటి పర్యూషితం కాకుండా ఉండే ఆహారం చూసుకో. ఇంకా పాత్రలు కూడా శుద్ధిగా ఉండేలా చూసుకో. ఎప్పుడు రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నావు అనుకో, ఆ రాగి పాత్ర మీద పైన మకిలు బట్టి పాడైపోయి వాసలు వస్తుంటే అందులో నీళ్ళు ఎలా తాగుతాడు ఎవడన్నా? కానీ ఎప్పటికప్పుడు తోమాలి. తోమేటప్పుడు కూడా ఏం చెప్పింది, ఏళ్ల నీళ్ళుల నుండి వెన్నీళ్ల నుండి గడువ రాత తోమిన నుండి కలుగు శుద్ధి. నెయ్యి మొదలైనవి పోసినవి మంచినీళ్ళు పోసే పాత్రలు ఇవి ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కుటుంబంలో అందరం చూసుకోవాల్సిందే. మనం అన్నం తింటున్న కంచం బాగుందో లేదో మనం చూసుకోద్దా? అది పనివాళ్ల పని అనకూడదట. నువ్వు అన్నం తింటున్నప్పుడు ఒకసారి చూసుకో, నాకేం కాదనకో, అవుతుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకు చూసుకో. సాధారణంగా మురికి నీటితోటి నూతి నీళ్ళతో తోమితే ఈ పాత్రలు శుభ్రం కావట. అందుకే ఆవిడ ఏమంది, ఏళ్ల నీళ్లతో ప్రవహించే ఏటి నీళ్లతో తోమించు, అప్పుడు ఆ పాత్రలు శుద్ధి అవుతాయి. ఒక్కొక్కప్పుడు బాగా పాడైపోయిన పాత్రలు ఉంటాయి, దుర్వాసన వస్తున్నాయి, అప్పుడు వేడినీళ్ల నుండి వేడి నీళ్లతో శుభ్రం చేసి అప్పుడు అందులో భోజనం చేయి. నిజంగా ఇది కరెక్ట్. నా దగ్గర ఓ రాగి పాత్ర ఉంది, ఎప్పుడో రాగి పాత్రలో పోసి నీళ్లు తాగుతాను. దాన్ని ఈ బోర్ వాటర్తో తోమేమనుకోండి, రామరామ మకిలు పట్టేస్తుంది, ఆ రాగి నల్లబడిపోతుంది. అదే కృష్ణాజలంతో గోదావరి జలంతో తోమండి, ఎంత శుద్ధంగా ఉంటుందో. ఆనాడే చెప్పింది ఆవిడ, నాయన ఫలానా నీళ్లతోటే తోముకుని ఆ కంచాల్లోనే అన్నం తిను, ఆ గ్లాసులతోటే నీళ్లు తాగు, తర్వాత కొన్ని రకాల రాళ్లతో తోమితే కూడా శుద్ధి అయిపోతాయి అవి, మంచి మట్టి కొంచెం గరగరలాడే మట్టి పట్టుకొచ్చి ఆ మట్టితో తోమితే కూడా శుభ్రపడతాయి. కానీ మట్టితో తోమిన తర్వాత నీళ్లు బాగా పోసి ఆ గిన్నెలు జాడించు, వస్త్రాలు జాడించు. పొట్టు మరీ తీసేసి తెల్లబరిచినటువంటి బియ్యం తినద్దు, కొంత పొట్టు కరిగిన ఆహారం తినమంది. ఇప్పుడు మన వాళ్ళు అదే చేస్తున్నారు, మిల్లు బియ్యం వద్దు, చక్కగా పొట్టు పెట్టినటువంటి ఇళ్లలో దంచినటువంటి బియ్యం తినండి అంటున్నారే. ఇప్పుడు మనకు వచ్చిన స్పృహ ఏనాడో చెప్పింది, బాగా దంచేసి పాలిష్ పెట్టి పైదంతా తీస్తే లోపల బియ్యం మిగిలినటువంటి బియ్యం మనకు విటమిన్లు ఇవ్వదు, అనారోగ్యం ఇస్తుంది. ఆరోగ్యం కావాలంటే, శరీరానికి శక్తి కావాలంటే కాస్త పొట్టుతో కూడినటువంటి తౌడుతో కూడిన ఆహారం తిను, అటువంటి బియ్యము తిను. మరి అతిగా శుద్ధి చెయ్యబడిన బియ్యము తినవద్దు. మానవులు నిత్యం ఉపయోగించుకునేటటువంటి మంచినీళ్లు తాగడానికి పనికొచ్చేటటువంటి చెరువుల్లో స్నానం చేయనివ్వకు, సుస్నానం చేయని ఒక బయటికి నీళ్లు తెచ్చుకుని స్నానం చేయమను. ఊళ్ళో అందరికీ మంచినీళ్ళకి పనికొచ్చే చెరువు ఉంది, ఆ చెరువులో అందరూ స్నానం చేసాక ఆ నీళ్లు మనం ఏం తాగుతాం, అనారోగ్యం వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది. అందుకని మంచినీటి కోసం ప్రజలు వినియోగించే చెరువులలో ప్రజలు స్నానం చేయకుండా చూడు, గేదెల్ని కడక్కకుండా చూడు. నీటిని సాధ్యమైనంత వరకు దుర్వినియోగం కాకుండా, కుళ్ళిపోకుండా, అశుభ్రత లేకుండా చూస్తే ఆ నీరే నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీరు జీవనాధారం అవుతుంది, ప్రజల్ని రక్షిస్తుంది. కాబట్టి అందులో బట్టలు తొక్కకూడదు. బట్టలు తొక్కడానికి వాటికి వేరే చెరువులు పెట్టు, అంట్లు తవ్వడానికి వేరే చెరువులు పెట్టించు, స్నానముల కోసం ప్రత్యేకమైన చెరువులు పెట్టించు, త్రాగే నీటి కోసం ప్రత్యేకమైన చెరువులు ఏర్పాటు చేయించు. చెరువులు ఎంత ఎక్కువగా ఊళ్ళో ఉంటే భూగర్భ జలం అంత పెరుగుతుంది, ప్రజలకు వేసవకాలంలో అంత ఉపయోగం అవుతుంది కనుక అవి చెయ్యి. ఇంకా దేవఖాతములకు సరస్సులందు బావులందును నదులందు వలదు. దేవతల కోసం వినియోగించే చెరువులు ఉంటాయి కొన్ని, అంటే దేవుళ్ళని అందులో ఏం చేస్తారనమాట, తెప్ప ఉత్సవం అనే పేరుతో ఊరేగిస్తారు. అలా దేవుళ్ళ కోసం ఉపయోగించే చెరువుల్లో స్నానం చెయ్యొద్దు. ఆ నీళ్లు ప్రజలు ఉపయోగించకుండా దాన్ని శుభ్రంగా ఉంచండి. అన్నం పొరపాటున ఏగో లేకపోతే వెంట్రుకో పడితే గోవుకి చూపిస్తేట దానివల్ల అది పవిత్రం అవుతుందిట. అలా గోవు మూర్ఖున్న ఆహారం మంచిది. వీలున్నంత వరకు విభూతి ధరించి అన్నం తింటే ఆ అన్నంలో ఉన్న దోషములు మనిషికి అంటుకోవు. అంటే ఏమిటో చెప్పనా, పాపాత్ములు అన్నం తింటే అన్నంతో పాటు పాపాలు ఉంటాయి కనుక ఆ దరిద్రపు అన్నం తినడం వల్ల మనకు కూడా వాడి పాపంలో భాగం అవుతుంది. అందుకే ఎవరింట్లో పెడితే వాళ్ళ ఇంట్లో అన్నం తినకూడదు. పరమ పుణ్యాత్ములు ఉత్తములు అనుకున్నప్పుడే ఆహారం సేకరించాలి. పాపాత్ముల ఆహారం మంచిది కాదు. వాడు ఏ పాపాలో చేశాడే ఆ పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే ఒక్కొక్కటి చేతి అన్నం తిన్న వెంటనే వీడికి చెయ్యకూడని పాపములు చెయ్యాలనిపిస్తుంది. అటువంటి ఆహారం పొరపాటును కూడా తినకూడదు, అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఆ అన్నం పొరపాటును తినడం, తినడం వల్ల పాపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విభూతి ధారణ చెయ్యండి. విభూతిని పూసుకుని ఈశ్వరుడి సన్నిధానంలో ఉన్న ఇంత భస్మం పూసుకుని అన్నం తింటే ఆ అన్నములో ఏ దోషములున్నా అవి మన అంటవు. ఈశ్వరుడు మనని పాపాత్ముల్ని కాకుండా పుణ్యాత్ముల్ని చేస్తాడు. అలాగే బయట ఉన్నప్పుడు స్త్రీని ముట్టుకుని ఆవిడ చేతి అన్నం తినద్దు. అలాగే మైలతో ఉన్నవాళ్ళ చేతి భోజనం చెయ్యొద్దు. కోడి, ఊర్రబంది, పేడి, చండాలుని, నక్క, కుక్క, కృతకనాది, పతితు, నరక, పిల్లి, నెలుక, నాశౌచి, సూతిక, అంటినతడు, నీడులాడవలై. కొంతమంది వెంటనే స్నానం చేయాలట. ఎప్పుడు స్నానం చేయాలో చెప్పారు. కోడిని ముట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయకుండా భోంచేయి. చేస్తే నీకు భ్రూణహత్య పాపం వస్తుంది, రోగాలు వస్తాయి. పందిని ముట్టుకున్నాక స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి భోంచేయి. నపుంసకుణ్ణి ముట్టుకున్నాక తప్పక ఇంటికి వచ్చి స్నానం చేయాలి. చండాలుని ముట్టుకున్నాక స్నానం చేయాలి. ఎందుకంటే కాసేపు ఎముకలతో ఆడుకుంటాడు కదా వాడు, అందుకని ఎముకలతో ఉండడం వల్ల మనకు దోషం వస్తుంది కనుక స్నానం చేయాలి. నక్కని కాని కుక్కని కాని ముట్టుకున్నాక అటువంటి వాళ్ళతోటి మనం భోంచేయకూడదు. వాడు వెంటనే స్నానం చేసే భోంచేయాలట. ఇప్పుడు ఇళ్లలో కుక్కలు పెంచుకున్నవాడు నా తల్లి అని కుక్కను చేత్తో తడవడం కాదు ముద్దులు పెడుతున్నారు. అసలు ముట్టుకుంటే స్నానం చేసి భోంచేయండి అన్నాడు. ఇక తర్వాత నేను అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. అలాగే కృతకనారిని కూడా మోసం చేసి తన జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి స్త్రీ, వేశ్యా వృత్తిలో ఉన్న స్త్రీని ముట్టుకున్నప్పుడు కూడా స్నానం చెయ్యాలి. సకల దుర్వ్యసనములతో పతితుడైపోయిన వాడిని కూడా ముట్టుకున్నాక స్నానం చెయ్యాలి. పిల్లిని ముట్టుకున్నా, ఎలకని ముట్టుకున్నా, ఏటి సోతకం ఉన్నటువంటి వాడిని ముట్టుకున్నా, లేక మైలులో ఉన్నవాడిని ముట్టుకున్నా, అప్పుడు భోజనం చేసే ముందు స్నానం చేసి చెయ్యాలి. సదాచారం తప్పక పాటించాలి. ఈ సదాచారాన్ని పాటించకపోతే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండదు, ఉండకపోతే ఇంట్లో సత్సంతానం కలగదు, పిల్లలు పుట్టకుండా అయిపోతారు, పుట్టినా ఏడిపిస్తారు. కాబట్టి నాయన ఇవన్నీ చెయ్యి అని అనేక రకాలుగా ఆ మహాత్ములు ధర్మశాస్త్రాలని బోధించి ఇక నీవు హాయిగా రాజ్య పరిపాలన చేసుకో అనగా ఆయన చాలా సంతోషపడ్డాడు. తల్లి తండ్రి ఉపనయనం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంచి నవయౌవనంలో అనేక విద్యలు నేర్చుకుని పరాక్రమం పొంది, విద్యలు పొంది, తల్లి ద్వారా సదాచారములు నేర్చుకుని అప్పుడు అలర్కుడు రాజయ్యాడు. అలర్క మహారాజు గారి పరిపాలనా కాలం నిజంగా సామాన్యమైన పరిపాలన కాదు, తండ్రిని మించి తాతని మించి పరిపాలించాట. మంచి యౌవనంలో ఉన్నాడు, సద్బుద్ధి ఉన్నది, సంపద ఉన్నది, ఉత్తములై తనని సరైన మార్గంలో నడిపేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. దాంతో వాడు చెప్పినట్టు నడుచుకున్నాడు. అన్నిటికీ మించి తల్లిదండ్రులే అతనికి మంచి సంబంధం చూసి చేశారట. ఇంకా వాడు నాన్నగారు వెళ్ళి ఈ మదాలసం తెచ్చి పెడి చేసుకున్నాడు. ఇతనికి మాత్రం తల్లి తండ్రి ఓ సంబంధం వెతికి తీసుకొచ్చారట. అవకాశం వచ్చింది కనుక వాడికి. దార పరిగ్రహం గుణైక పరిగ్రహంబు వేరారి భయంకరోత్కట పరాక్రమ కేళి పరిగ్రహంబు పుల్పారగ తండి ఆజ్ఞతన ఔదలదాల్చి అలర్కుడొప్పే ఆ శారద నేరదెందు విలసద్యసుడై బహుపుత్రవంతుడై. తండ్రి చెప్పిన సంబంధం చేసుకున్నాడు. ఆ విధంగా భార్యని పరిగ్రహించాడు. కేవలం భార్యనేనా, ఔదార్య గుణములను గ్రహించాడు. అంటే ఇతరులకు దానం చేయటం, ప్రేమించటం వంటి మంచి గుణములు గ్రహించాడు. భార్యని సేకరించాడు, మంచి గుణములను సేకరించాడు. మూడవది, శత్రువుల్ని జయించడానికి పనికొచ్చే పరాక్రమాన్ని, అస్త్రశస్త్రాలని, వీటిని గ్రహించాడు. యుద్ధరంగంలోకి వెళ్ళాలంటే ఆయుధాలు ఉండాలి, ఆయుధాలు ప్రయోగించే నేర్పు ఉండాలి. కాబట్టి ఈయన చిన్నప్పటి నుంచి తల్లి మాట విని పెద్దల దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి ధనుర్విద్య నేర్చుకున్నాడు, ఖడ్గ విద్య నేర్చుకున్నాడు, మల్ల యుద్ధం నేర్చుకున్నాడు. ఇటువంటి అనేక యుద్ధ విద్యలని గ్రహించాడు, పరాక్రమాన్ని గ్రహించాడు, ప్రజల్ని రక్షించే నేర్పుని పొందాడు. తండ్రి ఆజ్ఞని దానిని శిరోధార్యంగా గ్రహించాడు, తల్లి మాట ముందే గ్రహించాడు. ఇలా ఇవన్నీ గ్రహించి ఆయన శారద నేరదెందు విలసద్యసుడై. శారద అంటే శరత్కాలం, ఆశ్వయుజ మాసాన్ని, కార్తీక మాసాన్ని శరత్కాలం అంటారు. కాబట్టి
శారద అంటే శరత్కాలము అని అర్థం అనమాట. ఆశ్వీజ కార్తీక మాసాలు. ఈ కార్తీక మాసంలోనూ ఆశ్వీజ మాసంలో నేరద మేఘాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. కాబట్టి శారద నేరద అంటే శరత్కాల మేఘము. ఆశ్వీజ కార్తీక మాసాల్లో మబ్బులు తెల్లగా ఉంటాయి కానీ నల్లగా ఉండవు. అదే వర్షాకాలంలో మేఘాలు కారు మబ్బులు. కారు అంటే నలుపండోయి. కారు మబ్బు అంటే నల్లని మబ్బులు. నీళ్లు ఉంటాయి కదా, అందుకని నల్లగా ఉంటాయి. శరత్కాలంలో వర్షం కురవదు, అందుకని తెల్ల మబ్బులు ఉంటాయి. ఈ తెల్ల మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కీర్తి పొందేట. కీర్తిని తెలుపుతో పోలుస్తారు, అంటే స్వచ్ఛమైన కీర్తి పొందాడు అని అర్థం. శారద నేరద శరత్కాలపు మబ్బు వంటి యశుడై కీర్తిని పొందాడు. ఇంకోటి ఏం పోల్చారు? ఇందు. ఇందు అంటే చంద్రుడు. చంద్రుడు ఎలా తెల్లగా ఉంటాడో అటువంటి స్వచ్ఛమైన కీర్తి పొందాడు. ఈ పదాన్ని ఈయన తర్వాత వాడు ఒక 300 ఏళ్ల తర్వాత కోతల గారు పుట్టారు. ఈయన పుట్టిన తర్వాత 300 ఏళ్ల తర్వాత ఆయన శారద నేరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనరజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శత తామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు కలుగు భారతని ఈ ప్రారంభం ఇది ఎత్తుకున్నాడు అనమాట. ఈ శారద నేరద ఈయన రెండే రెండు తెలుపులు చెప్పాడు. ఒకటి శారద నేరదం అంటే శరత్కాలపు మబ్బు, తర్వాత చంద్రుడు. ఆయన ఈ చంద్రుడు ఈ మబ్బే కాకుండా సరస్వతి ఇంకా ఎంత తెల్లగా ఉంటుందో చెప్పాడనమాట. ఆ పద్యం ఇక్కడ రాశారు, దాని అర్థం తెలిస్తే రేపటి నుంచి ఓహో సరస్వతిని ఇలా పోల్చారా అని తెలుస్తుంది అనమాట మనకి. శారద నేరద అంటే మీకు అర్థమైంది కదా, శరత్కాలపు మబ్బు. ఇందు అంటే చంద్రుడు. ఘనసార అంటే కర్పూరం, పచ్చ కర్పూరం. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అమ్మవారు సరస్వతి అంత తెల్లగా ఉందట. శరత్కాలపు మబ్బు వలే తెల్లగా ఉన్నావమ్మా సరస్వతి, చంద్రుడిలా తెల్లగా ఉన్నావు, కర్పూరంలా తెల్లగా ఉన్నావు. పటీర ఇది కూడా ఒక రకమైనటువంటి కర్పూరమే, మనకి సువాసన ఇచ్చేటటువంటి కర్పూరం, దానికి మళ్ళీ తెల్లగా ఉన్నావు. మరాళ హంస, హంస ఎంత తెల్లగా ఉందో ఓ సరస్వతి అంత తెల్లగా ఉన్నావు. మల్లిక మల్లెపువ్వు, మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో మీకు చెప్పాలా, మల్లెపువ్వులా తెల్లగా ఉన్నావు. హార అంటే ముత్యాలహారం, ముత్యాలహారం ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా నువ్వు ఉన్నావు. తుషార అంటే మంచు, మంచు ఎంత తెల్లగా ఉందో నువ్వు అంత తెల్లగా ఉన్నావు. ఫేన అంటే పాల నొరగ, నొరగ ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా ఉన్నావు. ఫేనము అంటే నురుగు అనమాట. రజత అచల, రజతం అంటే వెండి, అచలం అంటే కొండ. రజతాచలం వెండి కొండ అంటే కైలాస పర్వతం, హిమాలయ పర్వతం తెల్లగా ఉంటుంది మంచు పడ్డం వల్ల తెల్లవారుతామన. ఆ తెల్లని మంచు కొండ ఎలా ఉందో నువ్వు అలా తెల్లగా ఉంటావు. ఆ తర్వాత కాశ రెల్లుగడ్డి, రెల్లుగడ్డి చూసారా పైన పువ్వులు వస్తే తెల్లగా ఉంటుంది రెల్లుగడ్డి, ఆ రెల్లుగడ్డిలా తెల్లగా ఉంటావు. ఫణీశ ఆదిశేషుడు, ఆదిశేషుడిలా తెల్లగా ఉంటావు. కొంద మల్లె మొల్ల, మొల్లలు ఎలా తెల్లగా ఉంటాయో నువ్వు అలా తెల్లగా ఉంటావు. మందార పారిజాతం, పారిజాత పుష్పం ఎంత తెల్లగా ఉందో నువ్వు అంత తెల్లగా ఉంటావు. మందార అంటే ఎర్ర మందారం కష్టం అండి, మందార పారిజాతశ్చాన్, పారిజాత పుష్పాలు ఎలా తెల్లగా ఉంటాయో నువ్వు అలా తెల్లగా ఉంటావు. సుధాపయోధి, పాల సముద్రం ఎంత తెల్లగా ఉందో నువ్వు అంత తెల్లగా ఉంటావు. శత తామరస, తామరస అంటే తామర పువ్వు, శత అంటే తెల్లని, శత తామరస అంటే తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వులో ఉంటావు నువ్వు. అమరవాహిని అంటే ఆకాశగంగ, స్వర్గం నుంచి వచ్చే గంగ కిందకు వస్తూ ఉంటే దబదబ వస్తుంటే నొరగతో కూడి తెల్లగా ఉంటుంది, అటువంటి ఆకాశగంగలో ఉంటావు. ఇన్ని రకముల వస్తువులు ఎంత తెల్లగా ఉన్నావో అలా తెల్లని శుభ ఆకారత, స్వచ్ఛమైన పవిత్రమైన ఆకారంతో ఉండే నిన్ను మదిగానగా ఎన్నడు కలుగు భారతి అన్నాడు ఆయన. ఎంత అందంగా చెప్పాడు! అటువంటి నిన్ను ఓ భారతి ఎప్పుడు చూడగలుగుతాను తల్లి అన్నాడు ఆయన. మీరు చూశారు, ఎప్పుడు చూశారు? సాక్షాత్తు భారతీ తీర్థవారే మనకి సరస్వతి. ఆ స్వచ్ఛమైన సరస్వతి ఈ రూపంలో ఉంటే ఇంకా మనకి చూడడంలో ఆశ్చర్యం ఉందండి. అక్కడ ఉన్న వాళ్ళంతా సరస్వతి, అది నేను కళ్ళారా చూసి చెబుతున్నాను, సత్యం చెబుతున్నాను. మన గురువుల యొక్క రూపంలో ఆ సరస్వతి ఎప్పుడు చూస్తాను తల్లో అని మనం ప్రార్థిస్తుంటే కనపడుతూనే ఉన్నది, కాకపోతే మనం గుర్తించమంటే నేను చెప్పాను చాలాసార్లు. ఆ సరస్వతి భూలోకంలో మళ్ళీ మనల్ని అనుగ్రహించడానికి వచ్చింది. కాకపోతే స్త్రీ రూపంలో వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పురుష రూపం ధరించింది. కాస్త మేషం గడ్డాలు కూడా పెట్టుకుంది.
అప్పుడప్పుడు నెత్తి మీద ఒక గుడ్డ వేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి పీట మీద కూర్చుంటూ ఉంటుంది. చక్కని వేదవాక్కులు మనకు ఉపన్యసిస్తూ ఉంటుంది. అందరినీ కరుణతో చూస్తూ ఉంటుంది. అదిగో అలా భారతీ తీర్థ రూపంలో సరస్వతి వచ్చిందని వర్ణించాను ఒకసారి అవధానంలో. ఇక్కడ కూడా ఈ వేదిక మీద కూడా ఒకసారి భారతీ తీర్థమే ఈ రూపంలో కనబడుతోందని. కాబట్టి ఎందుకు చెప్తానంటే సరస్వతి ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి స్వచ్ఛాకారాన్ని ఎంత బాగా వర్ణించారండి వాళ్ళు. కీర్తిని ఎప్పుడు అటువంటి తెలుపుతో పోలుస్తారు. ఈయన అటువంటి తెల్లని కీర్తి పొంది బహుపుత్రవంతుడై 14 మంది పిల్లలు కూడా కన్నాడు అలర్కుడు. అదృష్టవశాత్తు మంచి సంతానం కలిగారు. క్రమంగా పిల్లలు పుట్టారు. ఈయన తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోయారు. అప్పుడు ఋతధ్వజుడు, నాయన ఇంతకాలం నిన్నేదో యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాను, నేను నా భార్య వార్ధక్యంలోకి అడుగు పెట్టాం, వార్ధక్యంలో ఇంట్లో మరణించటం మన సంప్రదాయం కాదు గనక నేను సన్యాస దీక్ష పుచ్చుకుంటున్నాను, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతున్నాను, ఇక ఈ కుటుంబ భారం రాజ్యభారం నీది, ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూడాలి సుమా, మీ అమ్మ పేరు నా పేరు నిలబెట్టాలి, తాతగారు బామ్మగారి పేరు నిలబెట్టాలి, మన వంశాన్ని పవిత్రం చెయ్యాలి, అధర్మమునకు తావివ్వకు అని చెప్పి కుమారుడికి సంపూర్ణంగా రాజ్యభారం అప్పగించి ఈ ఋతధ్వజుడు కువలయాసుడు తన భార్య మదాలసతో అరణ్యానికి వెళ్ళాడు. ఎక్కడికి అరణ్యానికి వెళ్ళడం అంటే దత్తాత్రేయుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని ఆయన కొద్ది రోజులు సేవించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆయన అనుగ్రహంతో వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇక్కడే జరిగిందో తమాషా. ఇంకా దత్తాత్రేయ గురువు గారి పాద పద్మాలు ఆశ్రయించడం కోసం వెళ్ళబోయే ముందు మదాలస కుమారుణ్ణి ఒంటరిగా రమ్మన్నది. నీ భార్యతో కాదు, నువ్వు ఒక్కడివి, ఏకాంతంగా నా దగ్గరికి రా అనగానే తల్లి చెప్పిన మాట ప్రకారం ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తన పూజామందిరంలో కూర్చుని కాసేపు గురువుగారిని ధ్యానం చేసి ఆ తర్వాత కొడుక్కేసి తిరిగి, కుమారా ఇక నేను నీకు దర్శనమివ్వను, నేను మీ నాన్నగారు గురువుగారిని ఆశ్రయిస్తున్నాం, గురు కటాక్షం ఉంటే వైకుంఠానికి వెడతాం, గురువుగారి అరిచేతిలో ఉంటుంది వైకుంఠం, కాబట్టి వెళ్ళిపోతాం, నాకు తెలుసు ఏం జరుగుతుందో భవిష్యత్తులో, నీకెప్పుడైనా ఆవిడ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుంది కానీ ఏం జరుగుతుందో మాత్రం ముందు చెప్పట్లా, నీకెప్పుడైనా భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నంత బాధ కలిగిన, తీవ్రమైన మనోవేదన కలిగిన అప్పుడేం చేస్తావు, ఏం చేయాలో నీకు తోచదు నేను ఉండను చెప్పడానికి. అందువల్ల నేను నీకు ఒక ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరం నీ మధ్య వేలుకు పెట్టుకో. ఇది ఎందుకంటే పెద్ద ఉంగరం, ఇంత పెద్ద ఉంగరం యొక్క రహస్యం ఏమిటో చెబుతా విను. ఈ ఉంగరం వేలులోంచి తీయి, ఆ వెనకాతలు ఉన్నటువంటి ఒక చిన్న మరం ఉంటుంది, ఒక శీల, ఆ శీల ఇప్పుడు మన చెవులు కొండలాలు పెట్టుకున్నప్పుడు ఉన్న శీల లాంటి శీల ఉంటుంది, అది ఇప్పు, ఇప్పితే ఆ ఉంగరం లోపల నుంచి సన్నగా పలచగా ఉన్న ఒక రేకు బయటకు వస్తుంది. ఆ రేకు కాగితంలో ఉంటుందన్నమాట. ఆ బంగారపు రేకు మీద సూక్ష్మ అక్షరములతో నేను ఒక సందేశం రాశాను, దాన్ని భూతద్దాలతో చూస్తే బాగా అర్థమవుతుంది. ఆ సూక్ష్మ సందేశం చదువుకో. ఆ ఉంగరం లోపల నేను నిక్షిప్తం చేసినటువంటి బంగారు రేకు బయటికి తీయి, ఆ రేకులో ఉన్న సన్నని అక్షరాలు చదువుకో, అప్పుడు నీకు కర్తవ్యం తెలుస్తుంది. ఆ కర్తవ్యం తెలియకపోతే నువ్వు తప్పక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకుంటావు, అంత కష్టం నీకు వస్తుంది సుమా అని చెప్పి చెప్పకుండా చెప్పి ఇంతే చెప్పింది ఆవిడ. నాయన నీకెప్పుడు బాధ వచ్చినా ఈ ఉంగరం విడది, అందులో ఉండి రేకు చదువుకో. ఎంత బాగా అందండి ఆవిడ. ఆ కష్టం ఏమిటో చెప్పట్లా, ఆవిడ యోగిని, యోగమాత, అందుకే భవిష్యత్తు ఊహించి చెప్పింది. విషాదము బంధువియోగ విత్త నాశన రిపుపీడలంకడు అసహ్యతరం బగునేని అప్పుడి కనకమయాంగుళీయకము గ్రక్కున ఏర్పడబాపి ఇందులో అన్నది ఆవిడ. ఎప్పుడో నువ్వు సహించలేనంత బాధ పొందుతావు, బాగా ఘోర దుఃఖం పొందుతావు, బంధువులకు దూరమవుతావు, నీ డబ్బు పోవచ్చు, అలాంటి బాధలు వచ్చినప్పుడు ఈ ఉంగరం ఇప్పి ఆ లోపల ఉన్నటువంటి రేకుని బయటికి తీయి, అందులో నేను రాసిన అక్షరాలు చదువుకో, అవి సూక్ష్మంగా ఉంటాయిగా అందుకని భూతత్వం పెట్టి చూసుకో, అప్పుడు అక్షరములు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే సన్నగా రాసిందండి ఆవిడ, మామూలు అక్షరాలు చదవాలంటేనే దిక్మాలను కళ్ళదోడు కావాల్సి వస్తుందంటే ఆ సూక్ష్మ అక్షరాలు చదవద్దు మరి. పైగా ఇప్పుడిప్పుడే కాదు ఆయన చదివేది, ఆయన కూడా కాస్త వార్ధక్యంలోకి వెళ్ళక చదువుతాడు, రిటైర్ అయిపోయే ముందు చదువుతాడు, ఈ రిటైర్ అయిన తర్వాత సహజంగా కళ్ళదోడు రావాలి. అందువల్ల బాబు అప్పుడు అర్థం పెట్టుకు చూసి అక్షరములు చదివి అందులో నీకు ఏమి బోధించబడిందో దాన్ని అమలు చేసుకో, ఆ అక్షరములలో చెప్పబడిన ప్రకారముగా నడుచుకో, అలా చేస్తే దుఃఖంలోంచి బయటపడతావు, తర్వాత నీ ఇష్టం అని ఆ ఉంగరం చేతికి పెట్టి నిన్ను సద్గురువు రక్షించుగాక ఉచిత రీతిలో నిన్ను నడుపుగాక అని నిర్వికారంగా కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతాం అని ఏం అనుకోలేదు ఆవిడ. హాయిగా దర్జాగా వెళ్ళిపోయిందిట, భర్తతో పాటు వెళ్ళిపోయింది. ఇందాక చెప్పినట్టుగా గురువుగారిని సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవటం వల్ల, సేవించటం వల్ల, ఆయన చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల వైకుంఠానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకలర్కుడు మహాపరాక్రమవంతుడు, ఆపై గొప్ప మాత కూడా దొరకడం వల్ల, ఆ మాత శిక్షణలో పెరిగిన వాడు అవడం వల్ల శత్రువుని జయించాడు, సైన్యం పెంచుకున్నాడు, బలం పెంచుకున్నాడు, ధనం పెంచుకున్నాడు, తనంటే ప్రాణం పెట్టే జనం పెంచుకున్నాడు. ఇటు ధనం, ఇటు జనం, అటు యౌవనం, ఇవన్నీ తన దగ్గర ఉండడం వల్ల ప్రజలను ఎంతో ప్రేమగా పరిపాలించాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, అయినా ఆయనకి డబ్బు మీద వ్యామోహం పోవడంలా. ఆయన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పిల్లలకి పట్టాభిషేకం చేసి అడవికి వెడదాం అనిపించదు. ఎప్పుడు చూసినా భోగాలు, శత్రువులు జయించడం, కప్పాలు లాక్కోవడం, క్రీడలాడుకోవడం, భార్యతో క్రీడించడం, సంగీతం, సాహిత్యం, ఇవే తప్ప ఒక్కనాడు కూడా వాళ్ళ నాన్నగారో, వాళ్ళ అమ్మో, వాళ్ళ తాతగారో వీళ్ళకి మళ్ళీ ఎక్కడ పురాణాలు వెళ్ళలేదు. పద్మాగర్ గారు 40 రోజులు పురాణం చెబుతుంటే ఊళ్ళో కూర్చుని అరండలపేటలో కూర్చుని వ్యాపారం చేసుకున్నట్ట, పొరపాటు వెళ్ళలేదట, ఆయన పని ఏం చేసుకున్నట్ట. ఈ విధంగా సంస్కృతి సుఖోదది తేలుచు ఈ సంసారం అనే బంధంలో ఏర్పడిపోయాడు, సుఖాల్లో అనుభవిస్తున్నాడు. విరక్తి లేక బహుకాలమనర్కుడు ప్రీతి నుండగన్, వైరాగ్యం రాదు, మోక్షం పొందాలనిపించదు, మాయదారిది ఆ రాజ్యం, కప్పం, డబ్బు, క్రీడలు, భోగాలు, వీటితోటే ఆనందం పొందుతూ జీవితం గడుపుతాడు. కొంతమంది అంతే, ఎన్నేడు వచ్చిన బుద్ధి లేదండి వాడికి, ప్రాణం పోతూనే ఉంటుంది, అయినా సరే వాడికి ఇంకా దేవుడి మీద నమ్మకం రాదు, చచ్చే ముందు కూడా భగవద్ధ్యానం చేద్దామనే ఊహ రాదు, వైరాగ్యం రాదు. ఇవన్నీ కర్మయోగాలు, పూర్వకర్మలు అన్నమాట. ఇతని పెద్దన్నగారి పేరు సుబాహుడు. అన్నగారులు ముగ్గురు ఉన్నారు, ఒక ఆయనకి విక్రాంతుడు, ఒకడికి సుబాహుడు, ఒకడికి శత్రుమర్దనుడు అని 3 పేర్లు పెట్టిందిగా. అందులో మధ్యలో ఉన్నవాడి పేరు సుబాహుడు. వాడు ఈ రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కేకారణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. తక్కిన వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. ఆ సుబాహుడు సోదరుడు ఎప్పుడైనా వస్తాడేమో, అతనికి కూడా అట్టే పెడదామని ఒక గుడిసె వేసి ఉంచాడట. ఆయన ఆశ్రమం పక్కన ఒక ఆశ్రమం కట్టించాడు. ఆ ఆశ్రమం ఎవరికి రెంట్కి ఇవ్వాల, కొన్ని కొన్ని రూములు ఉంటాయి, అవి మన కోసం అట్టే పెట్టుకున్న ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తామా? గురువులు అప్పుడప్పుడు వచ్చి ఉండే మందిరాలు ఉంటాయి అనుకోండి, సద్గురువులు 7 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆయన ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఉండడానికి ఒక గది ఉంటుంది, ఆ గదిని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది నా తమ్ముడి కోసమే కట్టాను, ఈ గదిలో, ఈ ఆశ్రమంలో నా తమ్ముడు మాత్రమే ఉండాలి, అలర్కుడే ఉండాలి అని అలర్కుడి కోసం ఒక ఆశ్రమం సిద్ధం చేయించాడు. అంటే అప్పట్లో తాళాలు అక్కర్లేదు, ఇప్పుడు తాళం అయిపోతే ఎవడు పడితే వాడు దూరతాడు. కానీ ఆ రోజుల్లో గుడిసి కదా, అసలు దానికి కనీసం తడికి కూడా లేదు. చక్కని ఒక ఆశ్రమం కట్టించి దాదాపుగా ఆయన 100 సంవత్సరాలుగా ఈ తమ్ముడి కోసం ఎదురు చూస్తున్నట్టు. ఈ తమ్ముడికి ఆయు ఎక్కువ, తల్లి యొక్క అనుగ్రహంతో అందరికంటే ఎక్కువ బతికాడు ఆయన. అందువల్ల ఈ కుమారుడు ఎప్పుడు వస్తాడా, ఈ తమ్ముడు ఎప్పుడు వస్తాడా, వీడిని ఆశ్రమంలో ప్రవేశపెడదాం, వీడికి వైరాగ్యం బోధిద్దాం, యోగాభ్యాసం నేర్పుదాం, ఇతన్ని తరింప చేద్దాం అని ఎంత ఎదురు చూసినా ఈ సుబాహుడికి తమ్ముడి జాడలేదు. ఆయన తెల్లబోయాడు. 1 నెలాళ్ళు తపస్సు చేసి ఆ తర్వాత 1 రోజు మాత్రం విశ్రాంతి తీసుకునేవాడు సుబాహుడు. 1 మాసం అంతా తపస్సు అండి. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఎవ్వరూ గుర్తుకురారు అతనికి. నెల పూర్తయిన తర్వాత మాత్రం 31వ రోజున తమ్ముడి కోసం రోజంతా ఎదురు చూసి, మళ్ళీ అతను రాకపోతే మళ్ళీ ఇంకో 1 నెలాళ్ళంతా తపస్సులో గడిపోయేవాడు. ఇలా ప్రతి నెలకు 1 రోజున తమ్ముడి కోసం కేటాయించేవాడు. 8 రోజులు కేటాయించాడో లెక్కలేదు, తమ్ముడు మాత్రం రాడు. అప్పుడు ఆయన లోపల అనుకున్నట్ట, తమ్ముడా నీకోసం అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారి 1 రోజంతా తపస్సు మానేసి ఎదురు చూస్తున్నాను. ఇలా ఎదురు చూడటం వల్ల కర్మగాలి నాకు నీ మీద వ్యామోహంతో పునర్జన్మ వస్తుందేమో, నువ్వు మాత్రం రావడంలా, నీకు ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనుకున్నాడు లోపల. అలర్కును అవిజేంద్రియత్వమును అవిజిత ఇంద్రియత్వమును కుత్సిత రాజ్య మమత్వమున్ ధనార్జన కలితత్వమున్ కరం బెదరోసి అహాయతండు కర్మ నిగళ వద్దుడై కడు ప్రమత్తత నొందు నెయిట్లు మూఢతన్. 1నాడు సుబాహుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ తమ్ముడికి అంతకంతకి డబ్బు సంపాదించాలనే కోరిక జబ్బు పట్టినట్టు పట్టింది. ధన వ్యామోహం పెరిగిపోతుంది. అందులో ఏం చెప్పాడు? ధనార్జన కలితత్వము. ఈ కలితత్వం అంటే ఏమిటనమాట? ఇంకా డబ్బే లోకం, బాగా నా రాజ్యం డెవలప్ చేయాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, రాజ్యంలో కోశాగారాన్ని నింపాలి, ప్రజలకు సుఖాలు ఇవ్వాలి, ఇదే కోరిక అతనికి. ఇంకా రాజ్య వ్యామోహం దాన్ని బాగా పెంచుకుపోతున్నాడు. శత్రువులు జయించటం, ఆ రాజ్యం కలిపేసుకోవడం, మంచాలు కంచాలు కుంచాలు ఇలాంటివి బంగారంతో తయారు చేసుకున్నాడు కాబట్టి వస్తువులు వ్యామోహం. ఇక భార్య మొదలైనటువంటి వాళ్ళ మీద ప్రేమ లోలత్వం, సంగీతం సాహిత్యం వంటి వాటి మీద కళల మీద వ్యామోహం. ఇవి తప్ప కర్మల మీద వ్యామోహం తప్ప, కర్మలనే సంఖ్యళ్ల చేత బంధింపబడుతున్నాడు తప్ప అందులోంచి బయటికి రావటం లేదు. అతి భయంకరమైనది ఈ సంసారం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఒక శ్లోకాన్ని నిన్న చెప్పాక మనం చర్మకారుడిగా పుట్టినటువంటి ఆ పండితుడు చెప్పాడు. అద్భుతమైన శ్లోకం అది. అసలు పుట్టడమే దుఃఖం, అందుకే పుట్టేటప్పుడు క్యార్ క్యార్ అని ఏడుస్తూ పుడతాడు. అంటే మన జీవితం ఏడుపుతో మొదలైంది, మన బతుకే ఏడుపు బతుకు అనమాట. మొదలు ఏడుపు, వీడు ఏడవకపోతే కొట్టి ఏడిపిస్తారు. చూసారా మీరు ఎప్పుడు ఆసుపత్రిలో రబ్బర్ బంత్ ఉంటుంది, దాంతో కొట్టి ఏడిపిస్తారు. ఏడవకపోతే వీడు బతుకున్నాడో లేదో తెలియదని. కాబట్టి పుట్టడం ఏడుపు, జన్మమే ఒక దుఃఖం. జరా దుఃఖం, ముసలితనం, అది ఇంకా భయంకరమైన దుఃఖం. వార్ధక్యం భయంకరమైనటువంటి వేదన కలిగిస్తూ ఉంటుంది. రోగాల వల్ల అయితేనే, అనేకమైన బాధల వల్ల అయితేనే. పూర్వంలో ఇంట్లో మన పెత్తనం ఎవడో పట్టించుకోడు కదా, ముసలాడయ్యాక వీడి మాట ఎవడో వింటాడు. రిటైర్ అవ్వనంత వరకు డబ్బులు వస్తాయి కాబట్టి వింటారు. రిటైర్ అయ్యాక కూర్చో డాడీ బుర్ర లేకుండా అంటాడు. పాపం ఒక ఆయన, నేను యాత్ర కడతానంటే రిటైర్ అయ్యాక మా నాన్నకి చేదస్థం పెరిగిపోయింది, పద్మాకర్ గారు అంటాడు, యాత్రలు అంటాడు, పురాణం అంటాడు, ఇంట్లో పొడు ఉండడు అని తిట్టడం మొదలెట్టారు పిల్లలు. అంటే కనీసం వీడిని యాత్రకు కూడా వెళ్ళవట్లా, ఈ యాత్రకు వెళ్ళనిచ్చినా ఒప్పైనా ఆ యాత్రకు మాత్రం ఒకళ్ళ పర్మిషన్ ఉండదులేండి. పిచ్చేళ్ళు కానీ వీళ్ళు, యాత్రకు కావాలేమో అంటే కొడుకు పర్మిషన్ కావాలా? నీ కొడుకు రేపొద్దున ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు యాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపగలడా? కాబట్టి ఈ పెచ్చని నమ్మకండి. పిల్లలనే ఒక భయంకరమైన వ్యామోహంలోంచి బయటపడకపోతే మనిషి దుర్మరణం పాలైపోతాట. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఈ సంసార బంధం నుంచి బయటపడాలి. కాబట్టి వార్ధక్యంలో పిల్లలు కూడా పెద్దలు గౌరవించాలి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చేతస్థంతో ఏడిపించకూడదు. ఏవో కర్మయోగాలు అండి ఇవన్నీ, నేను చెప్పే కదా అది అందరికీ ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ జరా దుఃఖం, వార్ధక్యం కూడా ఒక పెద్ద దుఃఖం, జాయా దుఃఖం, ఈ భార్యాభర్తలు తగాదో ఒకటి. పైకి ఇంత ఐకమత్యంతో ఉన్నట్టుంటారా? యాత్రకు వస్తారు భార్యాభర్త ఇద్దరు పెద్దవాళ్ళే, ఏ పులవోయ్ పొడుస్తూనే ఉంటుంది, ఆవిడ తెగ సాధించేస్తూ ఉంటుంది. ఈయనేమో చంపేస్తున్నాం, ఈయనే తిడతాడు. నా దగ్గరికి పొద్దుడిపూట ఎంత వద్దన్నా మహానుభావులు ఇలాంటి దంపతులు వస్తూనే ఉంటారు రోజుకు ఇద్దరు. అరటి పండు తీ పొద్దున ఇద్దరు వచ్చారులేండి, పుస్తకాలు పుచ్చుకొచ్చారు. పుస్తకం ఆయన ఇవ్వబోతున్నాడు, ఈవిడ అరటిపండు తీసింది. పుస్తకం మీద అరటిపండు పెట్టి ఇవ్వాలని తెలియదా అని మొట్టికే మొట్టి ఆ పుస్తకం మీద రెండు అరటిపండు పెట్టించి ఇచ్చింది పొద్దున్న. అరటిపండు పుస్తకం మీద పెట్టమని ఎవడు చెప్పాడు చెప్పండి? ఏ పురాణంలో చెప్పడు? అరటిపండు తమలపాకులో పెట్టి ఏదో దక్షిణ పెట్టుతూ ఇమ్మన్నారు తప్ప, పుస్తకం ఇచ్చినప్పుడల్లా రెండు అరటిపండు పెడితే పుస్తకాలు ఖరాబ్ అవుతాయి, పాడైపోతాయి, ఈ కర్రు అంటుకుంటుంది. బట్టల మీద అరటిపండు పెట్టిస్తే ఆ పంచి అంతా ఇంత కంపు అయిపోయింది, ఇవాళ కొత్త పంచి పాడైపోయింది, అరటిపండు ధర్మానని అది ఎవరో చెప్పలా. కాబట్టి ఈ పిచ్చి ఎక్కువైపోయి ఆయన్ని తిట్టి ఓ బొగ్గపోటు పొడిచి శుభ్రంగా పుస్తకం మీద రెండు అరటిపండు పెడితే కానీ ఇవ్వనవలేదు ఆవిడ. కాబట్టి ఈ చేతస్థం పెరుగుతుంది. అందుకని భార్యాభర్తల సంబంధం కూడా వార్ధక్యంలో దుఃఖమన్నాడు. నేనల్ల ఇష్టం ఇదంతా మహానుభావుడు వాడు ఎవడో వైరాగ్య సతకంలో చెప్పాడు. కాబట్టి జాయా దుఃఖం, పునఃపునః ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సంసార సాగరం దుఃఖం. అందుకని సంసారం ఒక పెద్ద సముద్రం. సముద్రంలో కెరటాలలా వస్తూ పోతూ ఉన్నట్టుగా ఈ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది కూడా ఒక అందమే అనుకోండి. నిజం చెప్తున్నాను, భార్యాభర్తల మాత్రం తగాదా పడుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉన్నా చూసేవాడికి ఆనందంగా ఉండదు మరి. కాబట్టి ఇది ఒక ఆనందం. ఈ ఆనందం నుంచి బయటపడి ముక్తిని పొందు, తస్మాత్ కాబట్టి జాగ్రత్త మెరుకుగా ఉండు అని శాస్త్రం చెబుతున్నది. ఈ కుమారుడు ఈ కర్మబంధంలో ఇరుక్కుపోయాడు, ఈ సంసారం అనే బంధంలో ఇరుక్కుపోయాడు, ఎప్పటికీ బయటికి రావటం లేదు ఈ నా తమ్ముడు అని బాగా ఆలోచించి ఆయన ఓ ఉపాయం పన్నాడు. హుటాహుటిన కాశీ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. కాశీ మహారాజు ఆనాడు రాజుల్లో చాలా బలవంతుడు. ఆయన కుర్రాడు, 30 ఏళ్ళవాడు. ఇక్కడ మనం కనిపెట్టవలసింది ఒకటి ఉంది. ఈ అలర్కుడేమో 100 ఏళ్ళు దాటిపోయినవాడు, ముసలాడైపోయాడు. కాశీరాజు గారు అప్పుడే రాజ్యానికి వచ్చినటువంటి కుర్రాడు. పైగా అలర్కుడు అంతకంతకీ భోగాల్లో పడి సైనికుల్ని పెద్ద పట్టించుకోలేదు, ఆయన సైన్యం బాగా పెంచుకున్నాడు. అటువంటి కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తి దీవించాడు. మహానుభావ, రాజఋషివి నువ్వు, నీవెవరవో నాకు తెలుసు. మదాలస అని పేరు కలిగిన ఒక ఉత్తమురాలు ఉంది, ఆ ఉత్తమురాలు కొడుకు సుభాహుడివని, రాజఋషివని ప్రజలు నిన్ను ప్రశంసిస్తూ ఉంటారు. అటువంటి మహాత్ముడివి, నా సింహాసనం దగ్గరకు వచ్చావు, మా కాశీరాజ్యానికి వచ్చావు, నన్ను దీవించావు, నా జన్మ ధన్యమైంది. నువ్వు కోరుకుంటే ఏదైనా ఇస్తాను, కోరుకో, అడిగితే నా రాజ్యమైనా ఇస్తానన్నాడు కాశీరాజు. నాకు నీ రాజ్యం ఎందుకయ్యా, నా రాజ్యం నాకున్నది, మా అమ్మ నాన్న కష్టపడి గొప్ప సామ్రాజ్య స్థాపన చేశారు, ఆ సామ్రాజ్యం న్యాయంగా మా ఇంట్లో పెద్ద ఆడిది విక్రాంతుడిది, విక్రాంతుడు దత్తాత్రేయుడిని ఆశ్రయించి వైరాగ్యంతో నాకు రాజ్యం వద్దన్నాడు. ఆ తర్వాత రెండో వాడిని నాకు రావాలి, నాకు రావలసిన నా సామ్రాజ్యాన్ని మా తమ్ముడు అలర్కుడు లాక్కున్నాడు, అతడు సింహాసనం మీద కూర్చున్నాడు, నువ్వేం చేస్తావో ఆ అలర్కుడిని జయించి ఆ రాజ్యం నాకు ఇప్పించన్నట. శరణము కమ్ము నాకు నృపసత్తమ నా అనుజుండలర్కుడు ఉద్ధురుడయి రాజ్యమంతయును దుర్వినయం ఉన్న తాన కొన్నవాడరి మెదభేది నా కొసగుము అతని నిర్జితు చేసి నా ఉడున్ చెరువని చన్ సుభాహునను జన్ముని పాలికిన మహేశుడు. మహారాజా, కాశీరాజా, నేను నిన్ను దీవించాను, ఏం కావాలో నువ్వు అడిగావు, ఏమడిగినా ఇస్తానన్నావు, నువ్వు నాకు అభయం ఇవ్వాలి, ఆ అభయం కూడా ఎటువంటిది, నా తమ్ముడిని జయించి రాజ్యం ఇస్తానని వరం ఇవ్వాలి. నా తమ్ముడు అలర్కుడు మాకు న్యాయముగా రావలసిన సామ్రాజ్యాన్ని తన పరాక్రమంతో ఆక్రమించాడు, కాబట్టి ఆ రాజ్యం నాకు ఇవ్వాలి, అది కూడా ముష్టెత్తి ఇవ్వద్దు, వాడిని జయించి నాకు ఇవ్వాలి, వాడిని చంపకు, జయించి నాకు, వాడిని ఓడించి ఆ రాజ్యం లాక్కొని నాకు ఇప్పించు అనగానే ఆయన తెల్లబోయి, ఇంతే కదా, వాణ్ణి జయించడం నాకేం కష్టం కాదు, ఈ కాశీ మహారాజు గారికి ఈశ్వరుడు తన శూలాన్ని ఇచ్చాడు, 3 తరముల పాటు ఆ శూలం వాడి దగ్గర ఉంటుంది, ఈ శూలం ఉన్నంత వరకు, ఈశ్వరుడి శూలము ఆ కాశీరాజుల దగ్గర ఉన్నంత వరకు ఆ వంశం వాళ్ళకి అపజయం లేదు. అది ఎవరికి ఇచ్చేటైనా, ఇప్పుడున్న కాశీరాజు గారి తండ్రికి ఇచ్చి, ఈ కాశీరాజు గారి తండ్రి చాలా శివభక్తుడు, విశ్వనాథుడిని అర్చించాడు, అప్పుడు ఒకనాడు విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే నీ శూలం ఇమ్మన్నట్ట, నీ శూలం నా చేతిలో ఉన్నంత వరకు నాకు అపజయం ఉండదు, నీ శూలం ఇమ్మంటే శివుడు మెచ్చుకొని తన శూలం ఇచ్చి, అనవసరంగా మాత్రం ఎవరి మీద వేయకు, యుద్ధంలో నీ మీదకి యుద్ధానికి వచ్చి బాణప్రయోగం చేయని వాడి మీదకి వేస్తే తిరిగి వచ్చి నిన్ను చంపుతుంది, నీ మీదకి ఎవడు యుద్ధానికి వచ్చినా, లేక నువ్వు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో అపజయం వస్తున్నప్పుడు ఈ శూలం వేయి, ఈ శూలం శత్రువుల్ని చంపుతుంది, ఆ తర్వాత మళ్ళీ నీ చేతికి వస్తుంది, ఈ శూలం తిరుగులేనిది, ఇది 3 తరములేని ఇంట్లో ఉంటుంది, నీ దగ్గర, నీ కొడుకు దగ్గర, నీ మనవడి దగ్గర, ఈ 3 తరాలు అయ్యాక నా దగ్గరకు వచ్చేస్తుందని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇతంది 2వ తరం, తర్వాత ఇతను కొడుకు కూడా శూలం పెడుతుంది. ఆ శూలం ఉండగా అతనికి ఎలాగో తిరుగులేదు, స్వతసిద్ధంగా పరాక్రమవంతుడు, ఈ శూలాన్ని ఆయన ఎప్పుడు వాడడం, వాడాడా ఇక తిరుగుండదు. అటువంటి శూలము కూడా కలిగి ఉండడం వల్ల, బలవంతుడవడం వల్ల, పరాక్రమవంతుడవడం వల్ల, ధైర్యవంతుడవడం వల్ల, అన్నిటికీ మించి సుభాహుడు లాంటి ఒక రాజఋషి కోరిన కోరిక తీర్చాలనే కోరిక వల్ల, వెంటనే ఆయన ఒక దూతని అప్పటికప్పుడు అలర్కుడి దగ్గరికి పంపాడు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, సుభాహుడు వెళ్ళి ఒరే నీ రాజ్యం నాకు ఇచ్చేయంటే వాడా, అతని దగ్గర రాజ్యం పుచ్చుకుంటే వైరాగ్యం రావద్దు, వైరాగ్యం ఎప్పుడూ కూడా దెబ్బలు తగిలితే వస్తుందండో, తమ్ముడు ఒకవేళ తన మీద అభిమానంతో రాజ్యం ఇవ్వచ్చు, తానేం చేసుకుంటాడు, తనకేమన్నా రాజ్యం కావాలా, అతనికి తీవ్ర వైరాగ్యం కావాలి, వైరాగ్యం ఎప్పుడు వస్తుందో తెలిసిన, చావు దెబ్బలు తగిలితే, బాధలు ఎక్కువైతే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. దెబ్బకి దెయ్యం దిగుతున్నా సామెత ఎందుకు వచ్చింది మరి, ఎప్పుడైనా గుళ్ళోకి వచ్చి ప్రదక్షిణ చేస్తున్నారంటే పొద్దున్నే టక 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 పరిగెత్తుకుంటూ అడ్డం వచ్చిన నన్ను కూడా తోసి ఒకటింది ప్రదక్షిణలు నవగ్రహాలు చేస్తున్నారంటే వీడికి చావు దెబ్బ తగిలిందని అర్థం, లేకపోతే వాడు చేయడు, ఇంకా టేబుల్ వాడు అని తోసేసి మరీ పరిగెడతాడనమాట. నేను అడిగాను ఒక ఆయన్ని, ఇంత చక్కగా అద్భుతంగా పరిగెడుతున్నావు, ఎందుకే ఇన్ని పరిదక్షిణలు చేస్తున్నట్టు ఏం చేయనండి, ఈ మధ్యన కారులో పెడుతుంటే యాక్సిడెంట్ అయిందండి, చెయ్యి విరిగిందండి, డబ్బులు పోయాయండి, కష్టాలు వచ్చాయండి, ఏళ్ళనాడు శనిపెట్టుకుందండి, ఎన్ని చెప్పాలని చెప్పాడు, నాకు 3 వాడున్నాడండి, 2 వీడున్నాడండి, ఏ నన్ను కూడా చెప్పనవట్లా, ఈ 3 2 నీకు ఎలాగో తెలిసింది, జ్యోతిష్ శాస్త్రం నన్ను ఏం తెలియడం ఏంటండి, కనిపించిన జాతకం అల్లా పుచ్చుకుని కనిపించిన జ్యోతిష్కుడి దగ్గరికల్లా వెళ్ళేవాడిని, వాడు ఒకడేమో 4 గురువు అంటాడు, వాడు 7 శని అంటాడు, ఇవన్నీ విని విని అనుభవం వచ్చి
జ్యోతిష్కులకు కూడా జ్యోతిషం చెప్పే పాండిత్యం నాకు వచ్చింది అన్నాడు. ఈయన ఓల్డ్ పేషెంట్ అందుకని నాకు ఎన్ని చెప్పేస్తారన్నమాట, కొంతమంది వచ్చినా కానీ నాకు మతిపోయిందనమాట. ఇదేమి అతిశయోక్తి కాదు, నిజంగానే ఒక ఆయన ప్రదక్షిణ చేస్తూ ఉంటే నేను ఆయన ఏకాంతంగా అడిగితే పాపం ఆయన ఎంత చెప్పుకొచ్చేసాడో, అడిగాను కదా ఆనందం పట్టలేక, నాకు మూడింట గురుడు ఉన్నాడండి, రెండింట కుదుడు ఉన్నాడండి, ఏడింట శని ఉన్నాడండి, నాలుగింట శుక్రుడు ఉన్నాడండి, ఇలా చెప్పుకి ఈ తొమ్మిది గ్రహాలు చెప్పాడు, ఈ తొమ్మిదేనా ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయో బాబు అని అడిగా. ఇంత విని అలా పొరపాటు చేసి ఇన్ని కష్టాలు ఉన్నాయండి, అందరి దగ్గరికి వెళ్ళానండి, ఒక్కొక్కడు ఒకటి చెప్పాడండి, ఈసారి ఇవన్నీ ఎందుకు వచ్చింది, నోటెంది ప్రదక్షిణ చేసుకుందామని వచ్చానండి అన్నాడే. అదే ఇవేమీ లేవనుకోండి, ఈ కష్టాలు లేవనుకోండి, ఆయనకి నవగ్రహం లేదేం లేదు, నా అంత గొప్పవాళ్ళు లేడని మీసం మీరేస్తారు, మీసం అంటూ ఉంటాను, మీసంలో అయితే కనుబొమ్మలు మీరేస్తారు, ఏదో ఒకటి మీరేస్తారు మొత్తం మీద. అందుకని సుభాకుడు యోగి, ఈతడికి బాధ వల్ల వైరాగ్యం వస్తుంది, ఆ బాధ యుద్ధం వల్ల వస్తుంది, యుద్ధం బలవంతుడితో చేస్తేనే ఇతనికి బుద్ధి వస్తుంది, ఆ బలవంతుడు కాశీరాజు, కాశీరాజు కరుణాస్వరూపుడు, అన్యాయంగా ఎవరిని చంపడు, అవసరం అనుకుంటే బంధించగలడు, అపజయం లేకుండా ఉండడానికి ఆయన దగ్గర ఈశ్వరుడిచ్చిన శూలం ఉన్నది. ఎంత ఆలోచించాడో ఆలోచించాడు, ఇలా ఆలోచించి అతన్ని శరణ కోరాడు అన్నట్టే జరిగింది. కాకపోతే ఒకేసారి యుద్ధానికి అడలేదు కాశీరాజు గారు, ముందు ఒక చెరుణ్ణి పంపాడు, ఒక దూతని పంపాడు. ఆ దూత వెళ్ళి అలర్క మహారాజా, నేను కాశీరాజు గారి దూతను, కాశీరాజు గారు నీకు సందేశం చెప్పమన్నాడు. దూత అంటే ఏమిటి, సందేశహరో దూత అని, సందేశమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని దూత అంటారు. నేను కాశీరాజు గారు చెప్పింది చెబుతున్నా విను. కాశీరాజు గారి దగ్గరికి మీ అన్నగారు సుభాకుడు వచ్చాడు, అసలు ఈ రాజ్యం ఆయనదట, నా రాజ్యం నాకు ఇప్పించమని మీ అన్నగారైన సుభాకుడు మా రాజు అయిన కాశీరాజుని శరణ కోరాడు, మా రాజుగారు ఆయనకి అభయం ఇచ్చాడు, కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు, రాజ్యం మారు మాట్లాడకుండా సుబాహుడికి అప్పగించి అడవికి పో, లేదా యుద్ధానికి సంసిద్ధుడవు కా అనగానే అలర్కుడు పళ్ళు పటపట కొరికి, ఏమిటేమిటి, మా అన్నయ్య వచ్చి తమ్ముడు నా రాజ్యం నాకు ఇవ్వరా అని నన్ను యాచిస్తే అడుక్కుంటే ఇస్తాను, అంతేగాని ఎవడో శత్రువు దగ్గరికి వెళ్ళి వాడిని మెప్పించి నా మీద యుద్ధానికి వస్తాడా, యుద్ధానికి వస్తే అన్నైనా ఒకటే దొన్నైనా ఒకటే, యుద్ధమే యుద్ధమే. ఈ కాశీరాజు గారు క్షమార్పణ కోరుకోవాలి నా దగ్గరకు వచ్చి, అంతేకాని యుద్ధానికి సంసిద్ధుడు అవుతాడా, ఇలాంటి పిచ్చి కారుకోతలకు వస్తాడా, కాసుకోండి ఎవరు వస్తారు యుద్ధానికి, మేమేం చేవ చచ్చిలేము, పరాక్రమవంతులం, ఆయనకి ఎంత గొప్ప బలం ఉందో నాకు అంతే బలం ఉందని వెనక ముందు చూడకుండా నాలుగు డబడబలు తెగతిట్టాడు, దుర్భాషలే ఆడాడు. దూత వెళ్ళి ఈ దుర్భాషలకి ఇంకో రెండు ఎక్కువ వేసి చెప్పాడు. ఈ చెప్పేవాళ్ళు అలాగే చెబుతారండి, రాజుగారు మెప్పు పొందాలి కదా, అందుకని మహారాజా నువ్వు సొంటవిట, ఎందుకు పరికిరాని వాడివిట, నీతో యుద్ధం చాలా తేరిగిట, నిన్ను గడ్డి పరకని ఆవు నవ్వులినట్టు నవ్వులేస్తట అని ఈయన ఇంకో నాలుగు చెప్పగానే రాజుగారి కొళ్ళు మండింది. ఆయన వెంటనే ఇదిగో మళ్ళీ చెబుతున్నాను, యుద్ధం వద్దు, ఇంకొకసారి హెచ్చరించాలి ధర్మం అన్నాడు. మళ్ళీ దూత వచ్చాడు, రాగానే మా అన్నయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే ఇచ్చేస్తాను అన్నాడు ఈయన. ఈయనకి ఇది బాగానే ఉందనిపించింది, ఏం సుభాహ మీ తమ్ముడు కాళ్ళు పట్టుకుంటే ఇస్తాట కదా, అంటే నేను క్షత్రియుణ్ణి ఎంత తపస్సు చేస్తున్నా తమ్ముడు కాళ్ళు పట్టుకుని అడుక్కుంటానా నేను, మహారాజా నాకు మాట ఇచ్చావు పరాక్రమం ఉంటే యుద్ధం చేసి వాడిని జయించి వాడిని బంధించి వాణ్ణి రాజ్యాన్ని నాకు అప్పగించన్నట్ట. కాశీరాజు గారు మారు మాట్లాడకుండా మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు. ఇంకా చూడండి, చతురంగ బల్ల పదాహతి నిల కంపింప కాశీశ్వరును డలర్కక్షితీసుపైజని సామాద్యుపాయ ప్రయోగ సామగ్రి తదీయ సామంత దుర్గ పాలాటవిక బలావలునలను వశగతులను గావించి అతని పొరము చుట్టూను విడిసిన ఆ క్షణమే కాశీరాజు గారు గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద కాలినడకన వెళ్ళి సైనికులతో యుద్ధానికి బయలుదేరాడు. ఇది చతురంగ బలము, చతుహు అంటే నాలుగు, చతుహు అంగ చతురంగ నాలుగు అవయవములు, యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడికి నాలుగు అవయవములు యుద్ధంలో సైనికుల్లో ఉంటారు. ఏమిటా నాలుగు అవయవాలు అంటే నాలుగు భాగాలు, ఫోర్ పార్ట్స్. ఒకటి గుర్రాల సైనికులు, గుర్రాలెక్కి యుద్ధం చేసేవాడు. రెండోది ఏనుగులెక్కి యుద్ధం చేసేవాడు. మూడోది రథాలకు యుద్ధం చేసేవాళ్ళు. నాలుగవది కాలినడకన వెళ్ళేవాడు. అందుకని రథ గజ తురగ పదాతి దళములు అన్నారు.
ఈ నాలుగు రకాలైనటువంటి బలాలని వెంటబెట్టుకుని కాశీరాజు గారు నగరాన్ని చుట్టుముట్టేశాడు. ఈయన మహాపరాక్రమంతో దాన్ని చుట్టుముట్టి లోపల వాళ్ళకి మంచినీళ్ళు కూడా వెళ్లకుండా చేశాడు, ఆహార పదార్థాలు రాకుండా చేశాడు, నెలలాళ్ళు చుట్టుముట్టాడు. చుట్టుముట్టి క్రమంగా కోట తలుపులు తీయించాడు. రాజుగారు చాలా తెలివైనవాడు కాశీరాజు. ఈ యుద్ధానికి వచ్చే ముందే కొంతమందిని పంపించి ఈ మంత్రుల్ని వాళ్ళని లంచాలు ఇచ్చి లోపరుచుకున్నాడు. ఈయన లోపల ఉన్న మంత్రుల్ని, సేనానాయకుల్ని, ముఖ్యమైన వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ లాగేశాడు. సాధారణంగా అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఏం చేస్తున్నవాడ, పక్క పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేని ఎంపీని లాగే ఇట్లా అలాగనమాట. ఇలా మొత్తం ఈ రాజుగారి దగ్గర బలం ఉంది కనుక వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకున్నాడు. చేర్చుకునిటం వల్ల ఏమైపోయింది, ఆయన పాపం తీరా యుద్ధానికి సైనికులు బయలుదేరదామని చూస్తే మంత్రులు అటు రాజుగారి వైపు వెళ్ళిపోయారు, సేనాధిపతి అటు వెళ్ళిపోయాడు. సేనాధిపతి వెళ్ళిపోవడం వల్ల సైన్యం చాలా అటు తిరిగిపోయింది, ఈ రాజుగారి సైన్యం తక్కువైపోయింది. ఈ సైనికులు తక్కువ మందితో యుద్ధం చేసి చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయి కోట లోపలికి పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు నేనేం చెయ్యాలి, తలుపులు మూసుకుని కోట లోపల దాక్కుని భయపడి, మొదటిసారి అతనికి భయం అంటే ఏమిటో తెలిసింది. యుద్ధరంగంలో ఇంత అన్యాయంగా ఓడిపోతాను అనుకోలేదు ఆయన. దాంతో భయం వేసి, అయ్యో ఎంత కష్టం వచ్చింది, కాలం కలిసి రాకుండా అయిపోయింది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు అటు తిరిగిపోయారు, డబ్బుకు లొంగిపోయారు, ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళడం అంటే చావడంతో సమానం, ఆత్మహత్య చేసుకోలేము, ఓడించలేము, యుద్ధానికి వెళ్తే చావడం తప్పదు, తానే చచ్చిపోయాక శత్రువుల మీద జయం ఎలా పొందుతాం అని ఓ పూట పూటంతా తలపట్టుకు ఏడ్చాడు. కర్తవ్యం ఏమిటి కర్తవ్యం ఏమిటని అలా ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఈ ఉంగరం కంటి గట్టిగా గీసుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది ఉంగరం, ఓహో మా అమ్మ ముందే చెప్పింది, నాయనా ఎప్పుడో ఒకప్పుడు నీకు కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఈ ఉంగరం వెనకాతలు ఉన్న శీల ఎప్పు, అందులో ఒక రేకు ఉంటుంది, ఆ సన్నని పల్చని బంగారపు రేకులో నేను అక్షరములు రాశాను, అది చదువుకొని చెప్పిందిగా, అది ఇప్పటిదాకా గుర్తుకు రాలేదు, ఇప్పుడైనా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఈ ఉంగరం గీకుని ఈ ఉంగరం ఉందనే విషయం గుర్తుకొచ్చింది. ఆహా సమయం వచ్చినప్పుడు మా అమ్మే నాకు కర్తవ్యం గుర్తు చేసింది అనుకుని ఆ ఉంగరం తీసి ఇప్పు చూశాడు. అందులో సన్నగా పల్చగా ఉన్న ఒక రేకు ఉంది, ఆ రేకులో అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాన్ని మంచి అర్థం పెట్టుకు చూశాడు. నాయన దుఃఖానికి మూల కారణం సంగం అని రాసిందట. సంగము విడువగవలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగము సంగ రుజకు నౌషధంబు సద్భజన మిలన్. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది, వస్తువు మీద స్నేహం ఉండడం వల్ల. నీకు రాజ్యం మీద స్నేహం ఎక్కువైపోతే, సంపదల మీద వ్యామోహం ఎక్కువైతే దుఃఖానికి దారితీస్తుంది. ఆ దుఃఖం నుంచి బయటపడాలి అంటే స్నేహం విడిచిపెట్టాలి. దేని మీద స్నేహం విడిచిపెట్టాలి, రాజ్యం మీద వ్యామోహం విడిచిపెట్టాలి. సంఘం ఎప్పుడూ మంచిది కాదు, సంఘము అని ఒత్తు లేకుండా ఉంటే స్నేహం, ఎవరితో అయినా స్నేహం చేస్తే ఆ వ్యక్తి దూరం అయితే దుఃఖం వస్తుంది కనుక సాధ్యమైనంత వరకు ఎవరితోటి ఎక్కువ స్నేహం పెట్టుకోకు, వ్యామోహం పెట్టుకోకు. కానీ మానవుడు పుట్టాక ఇతరులతో కలవకుండా ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మన మానవులం పక్క వాళ్ళతో స్నేహం లేకుండా ఒంటరిగా బతకలేం. అలాంటప్పుడు చేయంగవలయు సత్సంగం, సత్సంగం చెయ్యి, మహాత్ములతో స్నేహం చెయ్యి. సాంగత్యం ఒక రోగం, ఈ సాంగత్యం అనే రోగమునకు మందు సత్సాంగత్యం, అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. అందుకని అలా చెప్పకుండానే చెప్పింది, నీకు కష్టం వస్తుంది, నీ రాజ్యం పోయేది వస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ భవిష్యత్తును గ్రహించింది, సుబాహుడు వీడి దారిలో పెడతాడు, వీడు ఎప్పటికీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, రాజ్య వ్యామోహంతో ఉంటాడు, అప్పుడు నా రెండో కొడుకు వీడికి బుద్ధి చెబుతాడు, అప్పుడు వీడు శోకంతో కుంగిపోతాడు, కుంగిపోయినప్పుడు వీడిని సరైన దారిలో పెట్టాలి అనుకున్నావిడ. ఇదిగో నాయన, నీకిప్పుడు నీ సోదరుడి ద్వారా రాజ్యం పోయే దుఃఖం వచ్చింది కదా, ఈ దుఃఖం నుంచి నేను బయటపారేసేవాడు సద్గురువు. సత్యపర్వతంలో దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆ దత్తాత్రేయుడు పట్టుకో, నువ్వు కోటలో నీ గదిలో నుంచి ఒక రహస్య మార్గం ఉంది, ఆ రహస్య మార్గం గుండా వెడితే అడవిలో గడతావు, శత్రువుడికి దొరకకుండా రహస్య మార్గం గుండా అడవిలోకి వెళ్ళి దత్తుణ్ణి పట్టుకో అని చెప్పింది ఆవిడ. ఆవిడ ముందే రాసింది, పూర్వం ప్రతివాడికి అంతఃపురంలో ఓ మర ఉండేది, ఆ మరిలాగే బొమ్మలో ఉండేది, ఆ బొమ్మలో ఒక మర ఉందని కూడా తెలియదు మనకనమాట. ఆ మరలా తిప్పితే మొత్తం గోడ గోడంతా ఇట్టు నుంచి అట్టడిపోతుంది, అటువంటి రాతి గోడ పక్కకి తప్పుకుంటుంది. ఈ గోడంబట వెళ్ళిపోతే ఒక 10-15 మైళ్ళు దూరం అలా నడవగా అడవిలో ఒక చోట ఎక్కడో చోట బయటకు వచ్చే మార్గం ఉంటుంది. అక్కడ
ఆ రహస్య మార్గం కూడా అడవిలోకి శత్రువులు వచ్చినప్పుడు, చుట్టుముట్టినప్పుడు, ఓడిపోతున్నప్పుడు రాజులు పారిపోయేవారు, అంతఃపుర స్త్రీలు పారిపోయేవారు. అలాంటి రహస్య మార్గం కూడా వెళ్ళిపో అని తల్లి చెప్పగానే వెంటనే ఆయన మా అమ్మ నన్ను రక్షించడానికి సిద్ధపడిందని గ్రహించి అప్పటికప్పుడే ఆ రహస్య మందిరం గుండా అడవిలోకి వెళ్ళాడు. ఆ అరణ్య మార్గం గుండా దత్తాత్రేయుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయుర్వీసుడు దత్తాత్రేయున్ కరుణావిధేయు దేవమునిగణధ్యేయు అసంగత్వ మహాస్థేయు విషయ రిపుబల విజేయు అమేయున్. మహావేగంగా నడచి నడచి పరిగెత్తి దత్తాత్రేయుడు కొలువై ఉన్న పర్వత ప్రాంగణానికి వెళ్ళాడు. అక్కడ గొప్ప ఔదుంబర వృక్షం ఉన్నది, పెద్ద మేడి చెట్టు ఉన్నది. ఆ మేడి చెట్టు మీద నుంచి నిరంతరం కాయలు రాలుతున్నాయి. ఆ కాయలు రాలి దత్తాత్రేయుడు మూడు తలల మీద పడుతున్నాయి. ఆ తలల మీద పడి కిందకు వస్తున్నాయి. అది చూడడానికి ఎలా ఉంది, చెట్టు తన ఫలములతో ఆయనకి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. అంత అద్భుతమైన ఆ దృశ్యం చూశాడు. వెళ్ళాడు, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆ దత్తాత్రేయుడు ఎటువంటి వాడు, కరుణావిధేయుడు. ఆయన ఎవడైనా వస్తే తక్షణం వాడిని కరుణిస్తాడు, కష్టంలో ఉన్నవాడిని ప్రేమిస్తాడు. దేవతల చేత, దేవమునుల చేత, మహాత్ముల చేత నిరంతరం సేవింపబడుతున్నవాడు. అసంగత్వ మహాస్థే, ఆయనకి ఎవరితో సాంగత్యం లేదు, అంటే రాగం లేదు, ద్వేషం లేదు, అటువంటి వాడు విషయ రిపు బల విజేయుడు. ఆయన భయంకరమైన శత్రువులు జయించినవాడు, అనగా కామక్రోధ లోపమోహ మదమాత్సర్యములనే శత్రువుల చేత జయింపబడని వాడు, వాటిని జయించినవాడు. అమేయుడు, పరిమితమైనది కాదు, అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. అటువంటి వాడికి పదే పదే నమస్కరించి, నేను దుఃఖంతో ఉన్నాను, శరణార్థిని, మా అమ్మ పంపగా వచ్చాను, మా అమ్మ నీ శిష్యురాలు, మా నాన్న నీ శిష్యుడు, మా వంశమే ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటుంది, ఇప్పుడు నాకు దుఃఖం అంతకంతకీ పెరిగిపోతున్నది, నేను వ్యామోహంలో ఉండి ఆ వ్యామోహంలోంచి బయటపడలేక ఏడుస్తున్నాను, నాకు రాజ్యం అంటే వ్యామోహం, భార్య అంటే వ్యామోహం, పిల్లలంటే వ్యామోహం, ధనమంటే పిచ్చ, ఇంట్లోంచి బయటికి రాలేను నేను, ఈ కుటుంబ వ్యామోహంతో, ధన వ్యామోహంతో, పదవీ వ్యామోహంతో కొట్టుకుపోతున్న నాకు ఇప్పుడు తీవ్రమైన వేదన కలిగింది, ఈ శత్రుపీడ నాకు వచ్చింది, ఈ శత్రుపీడ నుంచి నన్ను రక్షించు, కరుణించు, కరుణించు, కామభరార్థునని మడి చెప్పుకున్నాడు, కామముతో నింపబడి ఉన్న నన్ను రక్షించన్నాడు. ఆయన నాకు కోరికలు ఎక్కువని చెప్పాడు చెప్పకుండానే. అప్పుడు ఆయన నవ్వి, ఓహో ఇంతకి నువ్వెవరివి అన్నాడు. నేను అలర్కుండండి అన్నట్ట. అలర్కుడు నీ పేరు సరే, నువ్వెవరివి అన్నాడు ఆయన బట్టి. నేను ఎవరినంటే ఏం చెప్పనండి, అలర్కుడని ఒక మహారాజును ఒకప్పుడు, ఇప్పుడు ఓడిపోయిన వాడు అన్నట్ట. ఓడిపోయావు సరేలే, నువ్వెవరివి అన్నాడు ఆయన వాడి. నీ శిష్యుణ్ణి అన్నాడు. ఇలా నీ శిష్యుణ్ణి ఇవే అంటున్నావు కానీ ఇవెవరో నీకు తెలియటం లేదు, నీవు దేనికి లొంగనటువంటి పరబ్రహ్మస్వరూపానికి, నీకు చావు లేదు, నీ శరీరమునకు చావు ఉన్నది, నీలో ఒక దివ్యాత్మ ఉన్నది, ఈ దివ్యాత్మ ఉన్నదే, ఈ దివ్యాత్మ నీళ్ల చేత తడపబడదు, ఆయుధాల చేత ముక్కలు కావింపబడదు, అగ్ని నీ ప్రాణాన్ని దగ్ధం చెయ్యలేదు, ఆత్మకి నాశనం లేదు, కానీ ఆత్మ ధరించిన ఈ శరీరం నాదనుకోవటం వల్ల, ఈ ఉపాధి నాదనుకోవడం వల్ల, ఈ దేహమే నేననే భ్రాంతి నీకు కలగడం వల్ల నీకు ఈ దుఃఖం కలిగింది. కాబట్టి నీ అవయవాలను చూడు, ఈ అవయవాలతో కూడిన శరీరాన్ని చూడు, ఈ అవయవాల లోపలున్న జీవిని చూడు, ఆ జీవినివా, జీవాత్మనివా, లేక జీవంతో ఉన్న శరీరం నీవా అనగా, నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పాక అనిపిస్తోందండి, ప్రాణానికి దీనికి సంబంధం లేదు కదా, శరీరం ఉన్నంత వరకు మరి నాకు ఎందుకు ఈ భ్రాంతి కలుగుతుంది అని అడిగాడు ఆయన. మీరు చెప్పింది నిజమే, నేను నాలో ఉన్న ప్రాణానికి చావు లేదని గ్రహించాను, అయినా నాకు ఈ శరీరం మీద, నా కుటుంబం మీద ఎందుకు వ్యామోహం వస్తోంది, దానికి ఒకటే కారణం, చిన్నప్పటి నుంచి నువ్వు దాని మీద మమకారం పెంచుకోవటమే అన్నాడు ఆయన. నాది నాది అనే ఒక భావం పెంచుకున్నావు, నీ సోదరులు అది పెంచుకోలేదు, మీ అమ్మకి దేహభ్రాంతి లేదు, నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి శరీరాన్ని పోషించాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి, ఈ శరీరానికి డబ్బు కావాలి, ఈ డబ్బుతో పాటు గృహాలు కావాలి, సుఖాలు కావాలి అనుకుంటూ నిరంతరం నేననే భావనతో పెరిగావు. వాళ్ళు నేనని కాకుండా నేనంటే పరబ్రహ్మ అనే భావనతో పెరిగారు. ఎందు కరము మమతం వంది పరగుచుండునెప్పుడు పురుషుని మది తానందంత తెచ్చియుచ్చు నమందములగు వగలనది క్రమక్రమయుక్తి. దేని మీద మనిషికి ఎక్కువ వ్యామోహం ఉంటుందో
ఆ వ్యామోహమే వాడికి దుఃఖం తెచ్చి పెడుతుంది. ఎక్కువ ప్రేమ దేని మీద పెంచుకుంటాడో అది వాడికి దుఃఖమే అవుతుందిట. ఉదాహరణ చెప్పాడు ఆయన, ఈ ఇల్లు నాదనుకుని ఇల్లు 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 అని ఎవడు ఎక్కువ ప్రేమ పెంచుకుంటాడో, ఆ ఇంటిని ఎక్కువ అలంకరిస్తాడో, ఇంట్లో చెట్లవి పెంచి ఆ కొంప మీద వ్యామోహంతో ఉంటాడో, ఆ కొంప వాడికి దూరం అయిపోతుందిట. భగవంతుడు మొట్టమొదటి ఏం చేస్తాడనమాట, ఓహో నీకు ఇంటి పెచ్చ పట్టింది కదా, ఈ ఇల్లు నీకు దూరం చేస్తాను. అందుకే జ్ఞానులు పెద్దగా పట్టించుకోరు, ఇల్లు ఉండాలి కానీ ఇంటి మీద విపరీత వ్యామోహం పెంచుకోరు. చెట్టు మీద వ్యామోహం పెంచుకున్నావు, ఆ చెట్టు నీకు దూరం అయిపోతుంది. పిల్లిని పెంచి పిల్లి మీద ప్రేమ పెంచుకున్నావు, ఆ పిల్లి నీ కళ్ళ ముందు తెచ్చి నీకు దుఃఖం తెచ్చి పెడుతుంది. కొంతమంది అలాగే కుక్కలు పెంచి కుక్కల మీద వ్యామోహం పెంచుకుంటారు, ఆ కుక్క పోతే వాడు ఎంతో ఏడుస్తాడు. నాయన నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా? అంటే చెబుతానండి అన్నాడు. నీ చిన్నప్పుడు అంటే ఇంచుమించుగా నీకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఒక సంఘటన చూసావు, ఆ సంఘటన గుర్తుందా? ఏమిటండి అన్నాడు ఈయన. 16 ఏళ్ల వయసులో కదా, ఇప్పుడు 100 ఏళ్ళు దాటాయి, నాకేం సరిగ్గా గుర్తులేదంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. మీ రాజభవనంలో చూరులో ఓ పిచ్చుక ఉండేది, ఆ పిచ్చుక పిల్లల్ని పెట్టింది. అంటే ఆ గుర్తొచ్చిందండి ఓయ్ అని ఇప్పుడు ఈయన చెప్పేశాడు. మా రాజభవనంలో పైన ఒక చూరు ఉంది, ఆ చూరు దగ్గరకు ఒక పిచ్చుకు వచ్చింది, పిచ్చుక గూడు పెట్టింది, గూట్లో పిల్లలు పెట్టింది, ఇంతలో పిల్లి వచ్చి అమాంతంగా పిచ్చుకుని తినేసింది అన్నాడు. గుర్తుకొచ్చింది కదా, నీ కళ్ళ ముందు పిల్లి ఓ పిచ్చుకుని పట్టేసింది. అప్పుడు నువ్వేం చేసావు? పట్టించుకోలేదండి, పిచ్చుకు చచ్చిపోయిందా అన్నాను అంతే మా అమ్మతో. ఆ మర్నాడు ఇంకో తమాషా జరిగింది, అది కూడా గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఏమిటో చెబుతా వినండి. మా ఇంట్లో నా కోసం కోడిని పెంచారు, నేను ఆ కోడిని జీడిపప్పు పెట్టి పెంచాను, ఈ పిల్లి వచ్చి ఆ కోడిని పట్టుకుంది, ఇంకా కూడ తెగేడ్చానండి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఘన బిడాలంబు చేపడి కాటుపడిన ఎప్పుడు తన కుక్కుటమున ఎందు కలుగు వంత కలుగునే మద మది మమత్వం బులేని ఎలుక ఎందు పిచ్చుక ఎందు ఎంచుకైనా. నీవు కష్టపడి పెంచుకున్నావు గనక కోడి నాది అనిపించింది. నీవు పెంచుకున్న కోడిని పిల్లి వచ్చి కొరికి చంపితే నీకెంతో బాధ కలిగింది, ఎందుకంటే నీది గనక. కానీ నువ్వు పెంచలేదు గనక పిచ్చుకు చచ్చిపోయింది, నీకేం బాధని పెంచరా. నీ కళ్ళ ముందు ఈ పిల్లి ఓ ఎలకని మింగింది, నువ్వేమైనా బాధపడ్డావా? పోయింది రా దిక్కుమాలి ఎలకనుకున్నావు. మనుషులకు దుఃఖానికి మూల కారణం అదే. నా పిల్లాడు నా పిల్లాడు అనుకున్నావు గనక నీ పిల్లాడికి ఏదన్నా అయితే ఏడుపు వస్తుంది, అదే పక్కవాడి పిల్లవాడికి ఏదన్నా అయితే నువ్వు పట్టించుకో. వాడు నీవాడు కదా, నీకు వాడితో మమత్వం లేదు, స్నేహం లేదు. మనం రోడ్డు మీద మన కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నావా? మనకెందుకని పోతున్నావు? పాపం అక్కడ ఎవడన్నా చచ్చిపోతే అవతల వాడికి ఎవడో ఒకటి చచ్చిపోక తప్పదని ఇంతే అంటాడు. అదే వీడికి ఏదన్నా జరిగిందా ఇంక ఏడ్చేస్తాడు బాబో అంటాడు. ఎందుకని? వీడు తనవాళ్ళు గనక, తన కుటుంబములో ఎవరికైనా అయితే ఏడ్చే వ్యక్తి పక్క కుటుంబం వాళ్ళ గురించి పెద్దగా ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇక్కడ నాది అనే భావన ఉన్నది, అక్కడ నాది అనే భావన లేదు. ఇదే దుఃఖమునకు మూల కారణము. ఇప్పుడు ఈ రాజ్యాన్ని వాడు ఎవడో వచ్చి ఆక్రమించాడు, నీకెందుకు దుఃఖం వచ్చింది? ఆ రాజ్యం నీది, కోడి లాంటిది అన్నవాడు అది. అవతల వాడు కాశీరాజు గారి పిల్లి అనుకో, ఇది నీ కోడి కదా, అందుకని నీకు ఆ రాజ్యం వాడికి వెళ్ళిపోతుంటే దుఃఖం వచ్చింది. అదే నువ్వు నీ రాజ్యాన్ని ఒకప్పుడు పిచ్చుక ఉందే, ఆ పిచ్చుకని పిల్లి కొరికింది, పిల్లి కాశీరాజు అనుకో, నీ రాజ్యం పిచ్చుకనుకో, ఇక నీకేం బెంగ ఉంది? లేదా ఓ ఎలకనుకో నీ రాజ్యం, కాశీరాజు పిల్లి అనుకో, కాశీరాజు అనే పిల్లి వచ్చి నా రాజ్యాన్ని ఎలకన పట్టుకుపోయిందని ఆనందంగా ఉండగలుగుతావు. ఎందుకని? ఇది పిల్లి అది ఎలక అనుకున్నావు గనక, లేక ఇది పిచ్చుక ఆ రాజుగారు పిల్లి అనుకున్నావు గనక. అదే నీ రాజ్యం కోడి అనుకున్నావు అనుకో, నువ్వు పెంచుకున్న కోడి దాని మీద నీకు బోడి వ్యామోహం వస్తుంది. కాబట్టి నీకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మీరు చెప్పింది నిజమే, రాజ్యం నాది నాది నాదనుకోవడం వల్లే నా రాజ్యం మీదకి శత్రువులు దండయాత్రకు వచ్చి అది లాక్కుంటుంటే దుఃఖం అనిపించింది, పోతే పోయింది నాకేం సంబంధం లేదనుకుంటే నాకేం బాధ అనిపించదుగా, రాలిపోయిన రావ్యాకుని పట్టించుకున్నట్టుగా పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మీరు చెప్పాక కొంచెం ధైర్యం వచ్చింది అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, అహంకారం నేను అనే భావన, మమ నాది అనే భావన, ఈ రెండూ కూడా మనిషి అనుక్షణం తన ప్రవర్తనతో పెంచుకుంటాడు. ఇవి మనస్సులోంచి పుట్టే భావాలే, బయటే ఉండవట. తీవ్ర వైరాగ్యం రావాలంటే ముందు నేను, ఆ తర్వాత నాది, ఈ రెండు భావనలు విడిచిపెట్టేయాలి. విద్యాకుఠారంతో అంటే జ్ఞానం అనే గొడ్డలితో ఈ భయంకరమైన మమకారం అనే చెట్టుని, అహంకారం అనే చెట్టుని నరికేయాలి, దానికి సాధన చెయ్యాలి. మొదట్లో ఏం చేయాలట? ఇది నాది అనుకున్నా క్రమక్రమంగా ఇవాళ నాది ఎప్పటికీ నాది కాదనుకోవాలి. దాని మీద వ్యామోహం కొంచెం కొంచెం మానసికంగా దూరం చెయ్యాలి. నాది కాదు కాదు అనుకుంటూ ఉండడం ద్వారా దాని మీద వ్యామోహం పోతుంది. కొంతకాలం పోయాక నీకు తెలియకుండానే ఈ రాజ్యం ఎంత పూర్వం నాకు నాది, రేపు ఎవరిదో, ఆ తర్వాత ఎవరిదో, ఒకప్పుడు ఎవరిదో, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనిపిస్తుంది. మన శరీరమే మంది కాదు అనిపిస్తుంది కదా నీకు. ఇవాళున్న శరీరం రేపటి రకంగా ఉండడంలా, రేపున్న శరీరం ఎల్లుండి ఇంకో రకంగా ఉంటుంది. కొంతకాలం పోయాక ఈ శరీరమే మనకి దక్కడంలా మనం మరొక శరీరం ధరిస్తున్నాం. క్షణానికో శరీరం ధరించే ఈ జీవి అనుక్షణికమైన శాశ్వతము కాని కుటుంబం మీద, ధనం మీద, రాజ్యం మీద, బంధుత్వం మీద, లేక సంబంధాల మీద మమకారం పెంచుకోవడం దండగ. అనగా దేవా మీ దగ్గర ఉండి సాధన చేస్తాను అనుగ్రహించండి అన్నట్ట. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ కాలం ఉండి సాధన చేసే సమయం లేదు. నీకు అక్కడ రాజ్యాన్ని శత్రువులు చుట్టుముట్టారు. నీ సోదరుడు అక్కడున్నాడు కాబట్టి నీ మీద అభిమానంతో రోజు కొంచెం కొంచెం వైరాగ్యం బోధించకుండా నీ నెత్తిమే చేయిపెట్టి సంపూర్ణ జ్ఞానం ప్రసాదిస్తున్నాను అన్నాడు గురువుగారు అభిమానంతో. వెంటనే అక్కడ తమాషా జరిగింది. ఆయన చెయ్యాల పెట్టగానే వీడిలో అప్పటి వరకు ఉన్న వ్యామోహంతో ఒక క్షణంలో పోయిందిట, రాజ్య వ్యామోహంతో పోయి వైరాగ్యం వచ్చిందిట. అప్పుడు ఆయన అన్నాడు, గురుదేవా ఇంత తొందరగా నా నెత్తి మీద చెయ్యి పెట్టి నాలో ఉన్న మమకారం తొలగించి తీవ్ర వైరాగ్యం ఇచ్చావు, నేనేం పుణ్యం చేశానంటే నువ్వు కాదు పుణ్యం మీ అమ్మ చేసింది అన్నాడు. నీ పుణ్యం నీది కాదు, మీ అమ్మగారిది. నీ తల్లి పరమ పుణ్యాత్మురాలు, యోగమాత, యోగిని మాత, యోగిని. తల్లి గొప్పదై పిల్లల్ని పెంచితే అటువంటి వాడిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది నేను ఎప్పుడో చెప్పాను వేదంలో అన్నాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు బాగుండాలంటే మీరు పిల్లల్ని సరైన మార్గంలో పెట్టండి. తల్లులు గనక భక్తితోటి పిల్లల్ని పెంచితే, పిల్లలకి సన్మార్గం బోధిస్తే, దైవభక్తి బోధిస్తే ఈ తల్లిని ఆ భగవంతుడు ప్రేమిస్తాడు. ఈ తల్లి మీద ప్రేమతో పిల్లలను అనుగ్రహిస్తాడు. కాబట్టి మన పిల్లలు బాగుపడాలంటే ముందు మనం బాగుపడాలి. మన పిల్లలకి సరైన మార్గం మనం బోధించాలి. తల్లిదండ్రులు చేసిన పుణ్యమే పిల్లలకు వస్తుందండి. ఓ తండ్రి గారు ఇప్పుడు ఆయన ఉన్నారు, ఎంతో కష్టపడి ఈ గుడిని, ఈ ఆలయాన్ని ఇంకా ఇంకా ధర్మబద్ధంగా చేయాలని సంకల్పించారు. ఇప్పుడు ఏమైంది అది? ఆ ప్రభావం వాళ్ళ అబ్బాయి మీద పడింది. అబ్బాయి తండ్రిని మించింది అతయ్యాడు. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ ప్రభావం వాళ్ళ పిల్లల మీద పడుతుంది, వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. ఇలా 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 వంశాలు తరతరాలుగా ఈ ధర్మకార్యాలు చేస్తాయి. తల్లి తండ్రి కనుక ఒక్కనాడు గుడికి రాక, అసలు ఇలా గుళ్ళు పట్టించుకోక, ఏ దాన ధర్మాల గురించి ఆలోచించక, ఈ గోశాల మొదలైన వాటి అభివృద్ధి గురించి పట్టించుకోక ఆయన పని అని చూసుకుంటే మా నాన్నగారు చేయలేదుగా, మనం చేయలేదు అనుకోవచ్చు వాడు. ఏమో వాళ్ళ సుకృతం ఎలా ఉంటుంది పక్కన పెడదాం. కానీ సాధ్యమైనంత వరకు తల్లి సరైన మార్గం పిల్లలకు బోధిస్తే పిల్లలు ఉత్తములు అవుతారు. నీ తల్లి చేసిన సాధన వల్ల నేను నిన్ను త్వరగా అనుగ్రహించాను. ఇంకా తిరిగి చెప్పంటారా? మనమే ఉన్నాం. ఇప్పుడు నేను సద్గురువుకి చాలా ప్రీతిపాత్రుణ్ణి అవును అనుకుందాం. కాసేపు గురువు గారి దగ్గరికి నేను మా పిల్లలు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తారు? నా మీద అభిమానంతో మా పిల్లలు కూడా అనుగ్రహిస్తారు. మామూలుగా అయితే మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, కానీ నన్ను పిలిచినప్పుడు నాతో పాటు మా పిల్ల కూడా వస్తే ఓహో మీ అమ్మాయ అని దీవిస్తారు. అంటే నా ప్రభావం నా పిల్లల మీద ఉంది, అలాగే మీ ప్రభావం మీ పిల్లల మీద ఉంటుంది. అది మంచి అయినా చెడ్డ అయినా నీ తల్లి మదాలస యొక్క పవిత్రత వల్ల నేను నిన్ను తొందరగా హస్త మస్తక సంయోగంతో అనుగ్రహించాను. అందుకే తల్లి యొక్క రుణం తీర్చుకోలేను అయినా ఒక ఉత్తమురాలైన తల్లిని యావజ్జీవితం మనస్సులో సద్గురువుగా నిలబెట్టి గౌరవించాలి సుమా అని పలికి ఆ తర్వాత గురువుగారు చాలా బోధించాడు. జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకో, విజ్ఞానం మనస్సు ద్వారా వస్తుంది. మనిషి సాధ్యమైనంత వరకు, వస్తు వ్యామోహం ఉన్నంత వరకు వాడు బాగుపడ్డు. ముందు వస్తువుల మీద క్రమక్రమంగా వ్యామోహం తగ్గించుకోవాలి. జ్ఞానం వల్ల వైరాగ్యం, వైరాగ్యం వల్ల సమగ్ర జ్ఞానం, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం వస్తాయి. జ్ఞానం ఉంటే వైరాగ్యం వస్తుందిట, వైరాగ్యం ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మ అనే ఊహ. దీనివల్ల ఏమవుతుంది? దేని మీద రాగం ఉండదు. రాగము లేకపోవటమే విరాగత్వం. అనగా ఇది నాది, ఇదే నాది, ఇందులో నేను ఉంటాను, ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటుందనే భావన రాగం. అది తొలగితే అది వైరాగ్యం. ఈ వైరాగ్యం పొందు. ఈ భూమి మీద ఉన్నంతకాలం తన పూర్వార్జిత పాప పుణ్య కర్మ ఫలములు భోగించాలి. ఆ తర్వాత పుణ్యపాప కర్మలు ఎప్పుడు చేసినా సరే ఇది భగవదర్పణ వస్తు అంటూ చేయాలి. ఓ దానం చేసావు, నేను చేశాను అనుకో. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు కూడా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ప్రాప్త్యర్థం భూదానం అహంకరిషి అని వాళ్ళు అన్నా వాడు చెప్పాలట. వాడు సంకల్పం చెప్పినా నీ మనస్సులో
ఇదంతా పరమేశ్వర అర్పణ వస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ పుణ్యఫలం భగవంతునికి అర్పించావు గనక నీ గురించి పూర్తిగా ఆయనే చూసుకుంటాడు, నీ బాధ్యత సేకరిస్తాడు. ఈ పుణ్యఫలం కావాలని కోరుకుంటే కేవలం ఆ పుణ్యమునకు దగ్గర కాస్త ఫలితమే ఇస్తాడు, కోరుకోకపోతే నీ మొత్తం భారం ఆయన సేకరిస్తాడు, నీ భారం నాదంటున్నాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః. నువ్వన్నీ విడిచిపెట్టి నన్నే శరణు కోరు, నాకు అర్పించే నువ్వేం చేసినా నీవు చేసిన పనుల ఫలితం నాకు అర్పిస్తే ఆ క్షణమే నీ బాధ్యత నాది. నీ కర్మ ఫలితములు నాకు అర్పించకపోతే ఇది నాకు కావాలి, ఈ పుణ్యఫలం నాకు నా పిల్లలకి అందరికీ కావాలని కోరుకుంటే అది వాళ్ళకి ఆ పుణ్యఫలం వస్తుంది, అది కొంతవరకే వస్తుంది. అందుకని నువ్వు ఈరోజు నుంచి పుణ్యఫలం పాపఫలం ఏం చేసినా అవి గురువు పాదాలకు అర్పించు, భగవంతునికి అర్పించు.